ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं दैवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवतसेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाग्रये हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यो एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण చదువుతున్న శ్రీమద్ భాగవతం 10వ స్కందం 51వ అధ్యాయం 45వ శ్లోకం శ్రీ ముచుకుంద ఉవాచ విమోహితోయం జనైష మాయయా త్వదీయయా త్వాం న భజత్యనర్ధద్రో सुखाय दुःख प्रभवेषु सज्जते गृहेषु योषित् पुरुषश्च वञ्चितः
భావము భాష్యము చెప్పినది అభయ శరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు. జయ శ్రీల ప్రభుపాద. భావము శ్రీ ముచ్చుకుందుడు పలికెను, దేవా, ఈ జగత్తులోని జనులందరూ అనగా స్త్రీ పురుషులందరూ నీ మాయచే మోహితులై ఉన్నారు. తమ నిజలాభమును ఎరుగక వారు నిన్ను భజించుటకు బదులు సుఖాపేక్షతో దుఃఖకారకమైన సంసార విషయములందే తగులుకొనుచున్నారు. భాష్యం: లౌకిక వరములను తాను భగవంతుణ్ణి కోరను అని ముచ్చుకుందుడు వెంటనే స్పష్టపరుస్తున్నాడు. ధర్మాచరణమును పలు భౌతికమైనటువంటి లాభములకే వాడుకొనగోరడి వారికి అన్యముగా ఈ ముచ్చుకుందుడు ఎంతో ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధించినట్టువాడు. అర్థము అనగా విలువ, దానికి వ్యతిరేక పదము అనర్థం, అనగా విలువ రహితము లేదా వ్యర్థమని భావము. కనుక అనర్థ దురుక్ అను పదము వ్యర్థమైన వాటిపైన దృష్టిని నిలబడి వారిని గురించి సూచించును. వారు నిజమైన విలువ ఎరుగని వారు. మెరిసేదంతా బంగారం కాదు, మూర్ఖులు బంగారం వంటి దేహపర సంబంధములో చిక్కుకొని చక్కని ఆధ్యాత్మిక అవకాశములను జనులు చేజార్చుకునరాదు అని ముచ్చుకుందరు ఇచ్చుట నొక్కి పలుకుతున్నాడు. భగవంతుని ప్రేమించుటకే మనం ఉద్దేశించబడి ఉన్నాం. అందరూ నాతో పాటు చెప్పండి,
ఓం అజ్ఞాన తిమిరందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదతి సుపదాంతికం. వందేహం శ్రీ గురుం శ్రీయుత పద కమలం శ్రీ గురున్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాం చ నమావం విష్ణుపాదాయ కృష్ణ ప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ. ముచ్చుకుందుడు కృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి సన్నివేశం ఇది. కృష్ణుడు ముచ్చుకుందుడు నిద్రించేటువంటి ఈ గుహలోకి వచ్చాడు. మొట్టమొదట ఆయనకి తెలిసిన విషయం ఏంటంటే కృష్ణుడికి కాలయవనుడు 3 కోట్ల మంది సైన్యంతో వచ్చాడని తెలిసింది. తెలియగానే ఒంటరిగా కాలయవనుడిని ఎదుర్కోవడానికి అని చెప్పి ఆయన ఒక్కడే వెళ్ళాడు. కృష్ణుడు ఒక్కడే రావడం చూసిన తర్వాత కాలయవనుడు ఆయన దగ్గరికి వచ్చాడు. కృష్ణుడు యొక్క దివ్యమైన రూపాన్ని చూసిన తర్వాత ముందు ఆకర్షితుడి దగ్గరికి వచ్చి తర్వాత మళ్ళీ అసూయ చేత దూరం అయ్యాడు. నారదముని చెప్పిన మాటల ప్రకారంగా చూస్తే ఈయనే కృష్ణుడని తెలిసింది. తెలియగానే సహజంగా కృష్ణుడి యొక్క దివ్యమైన రూపాన్ని చూసి ఆకర్షితుడి దగ్గరికి వచ్చి కృష్ణుడి పట్ల ఉన్నటువంటి ద్వేషం గుర్తుకు రాగానే వెంటనే కోపం తెచ్చుకున్నాడు. కృష్ణుణ్ణి వధించడానికి ముందుకు రాబోయాడు. కృష్ణుడి చేతులు ఏం ఆయుధం లేదు కదా అని చెప్పి తను కూడా ఆయుధాలు వదిలేసి కృష్ణుని చంపాలని వచ్చాడు. కృష్ణుడు ఏమన్నాడంటే, నా దగ్గరికి రావద్దు, నన్ను ముట్టుకోవద్దు, నువ్వు అంటరాని వాడు అని చెప్పన్నాడు. ఆ మాటతో నిర్గంధపోయాడు. కృష్ణుడు అన్నాడు, మన ఇద్దరికి ఒకటే ఒక పందెం, నువ్వు నన్ను తాకితే గెలిచినట్టు, నువ్వు నన్ను తాకలేకపోతే ఓడిపోయినట్టు. సరే ఇదేదో బానే ఉంది అని చెప్పేసి అదేమంతా చిన్నపిల్లని పట్టుకోవడం పెద్ద విషయం కాదని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ప్రయత్నిస్తే కృష్ణుడు కాలయవనుడి చేతికి దొరకకుండా ఆయన ఈ మధుర నగరానికి దక్షిణ వైపున ధవలం అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణానికి పశ్చిమాన ఒక పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం వైపు ఆయన వడివడిగా అడుగులేస్తూ వెళ్ళిపోయాడు. ఈయన వెనకాలే వస్తున్నాడు. ఆగమని చెప్పి ఎంతగానో నిందిస్తున్నాడు. ఆయన ఏం పట్టించుకోకుండా కృష్ణుడు ఆ ధవల నగరానికి వెళ్ళి అక్కడి నుంచి ఆ పశ్చిమ భాగాన ఉన్న పర్వతం పైకి ఎక్కి ఆ కొండ గుహలోకి వెళ్ళిపోయాడు. కొండ గుహలోకి వెళ్ళిపోతే కృష్ణుని వెతుక్కుంటూ వెతుక్కుంటూ కాలయవనుడు కూడా ఆ కొండ గుహలోనికి వచ్చేశాడు. అదే కొండ గుహలో ముచ్చుకుంటూ నిద్రపోతున్నాడు. ఈ విషయానంతా బృందావనంలో ఉన్నటువంటి నందమహారాజు, మిగతా గోపబాలుడు వాళ్ళందరికీ కూడా వార్తాహరులు చెప్తున్నారనమాట. కృష్ణుడు గురించి వినకుండా, కృష్ణుడు గురించి తెలుసుకోకుండా బృందావన వాసులు ఉండలేరు. అందుకని మధుర నుంచి రోజు 2 వార్తాహరులు వచ్చి బృందావనానికి కృష్ణుడు గురించి తెలియజేస్తూ ఉంటారు. కృష్ణుడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆన్లైన్ చెప్తూ ఉంటారనమాట. వీళ్ళు వివరిస్తున్నారు, కృష్ణుడు ఈ విధంగా జరిగింది, కృష్ణుడు ఈ విధంగా ఆ గుహలోకి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత కాలయవనుడు వెంటనే వెనకాల వెళ్ళాడు అని చెప్పి వీళ్ళంతా తర్వాత ఏమైంది అని ఆసక్తిగా వింటున్నారు. నన్న మహారాజు మిగతా మొత్తం అందరూ గోపబాలురు, గోపికలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా కూర్చొని వింటున్నారు. వాళ్ళకి సాయంకాలం ఏంటంటే ఇదే. కాలయవనుడు లోపలికి రాగానే ముచ్చుకుందుడిని చూసి పొరపాటున కృష్ణుడు అనుకున్నాడు. ముచ్చుకుందుడికి చాలా తీవ్రమైన నిద్ర భంగం కలిగించేశాడు. వెంటనే ముచ్చుకుందుడు కోపంతో కళ్ళెత్తి చూసి తన యొక్క నేత్రం నుంచి అగ్ని జ్వాలలతో కాలయవనుడిని కాల్చి బుడి చేసేసాడు. ఎప్పుడైతే కాలయవనుడు కాలి బుడి అయిపోయాడనే మాట విన్నాడో తర్వాత ఏమైంది అని అడిగారు. తర్వాత ఏమైంది, వెనకాల దాక్కున్న కృష్ణుడు చిన్నగా ముందుకు వచ్చాడు. వచ్చిన తర్వాత విషజ్వాలతో నిండినటువంటి ముచ్చుకుందుడి జీవితంలో అమృతాన్ని గురిపించడానికి వచ్చాడు అని చెప్పన్న. అది వినగానే వెంటనే ఉపనందుడు కలగ చేసుకున్నాడు. సంభాషణలో కలగ చేసుకుని, మా కృష్ణుడు ఎప్పుడు అంతే, ఆయన చేసేవన్నీ ఇట్లే ఉంటాయి, ఊరంతా అనుకుంటున్నారు కాళేయునుడు ఎందుకు కాలిపూడి దిగిపోయి ఎవరికి తెలియలే విషయం, చేసింది కృష్ణుడు అని చెప్పి ఎవరికి తెలియదు. కాళేయునుడు వచ్చిందేమో కృష్ణుడి కోసం, కృష్ణుడేమో ఎక్కడో దాక్కున్నాడు. ముచ్చుకుందుని చూసి కృష్ణుడు అనుకుని కాళేయునుడు ఆయన జీవితాన్ని కాల్చి బుడి చేసుకున్నాడు. ఇది ఎలా ఉంది అంటే, ఉపనందుడు ఆయన వివరిస్తున్నాడు అనమాట, మా కృష్ణుడు ఎప్పుడు ఇలానే చేస్తాడు, చిన్నప్పుడు కూడా ఇట్లా చేసేవాడు ఆయన. ఎవరన్నా గోపికల ఇళ్లలోకి వెళ్ళి ఏం చేసేవాడంటే, మొత్తం వెన్నంతా కూడా తీసుకొని శుభ్రంగా తినేసిన తర్వాత వెళుతూ వెళుతూ ఆ ఇంట్లో ఎవరన్నా గోపిక చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆ చిన్నపిల్లలకి వాళ్ళనేమో కట్టేస్తాడు. వాళ్ళు కట్టేసి ఆ ఇంట్లో ఉన్నదంతా కూడా తీసుకుని ఆయన స్నేహితులతో పాటు మొత్తం అంతా తినేసి వెళ్తే వాళ్ళ చేతులు కొంచెం వెన్న ఉంటుంది, తన చేతులకి తన మూతుకుండా తీసేసి వాళ్ళకి రాసేసి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు వస్తారు పెద్దవాళ్ళు. వచ్చిన తర్వాత మొత్తం వెన్నకుండలన్నీ కింద పగిలిపోయి ఉన్నాయి. చూస్తేనేమో వీళ్ళ నోటికి చేతికి అంతా వెన్నుంది. మేము లేని సమయంలో చూసి ఈ విధంగా మీరు ఇంట్లో ఉన్నటువంటి వెన్నంతా కూడా మీరు ఈ విధంగా తినేసి పాడు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని పట్టుకొని విపరీతంగా కొట్టేస్తారు తమ ఇంట్లో పిల్లల్నే. వాళ్ళు మేం కాదు, కృష్ణుడు మమ్మల్ని దూరంగా పెట్టేసి తలుపు బయట పెట్టేసి ఆయన తలుపు గొళ్ళు వేసేసి లోపలికి వెళ్ళి వాళ్ళంతా తినేసి వెళుతూ వెళ్తూ మాకు ఈ విధంగా రాసి వెళ్ళిపోయారని చెప్పి ఎంత చెప్పినా వినిపించుకోరు. తీరంతా వాళ్ళని తన్నేసిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారు, అవును ఇంతకీ ఇవన్నీ ఎక్కడున్నాయి వెన్నకొండలన్నీ, ఉట్టి మీద కదా ఉండేది, ఉట్టి మీద ఉన్న వెన్నకొండలు తీయడానికి ఈ పిల్లలకి అంత అవకాశం ఎక్కడుంది, బృందావనంలో ఏ ఉట్టు మీద ఉన్న కొండలైనా సరే తీసేటువంటి ఉట్టు వీరుడు ఎవరు, కృష్ణుడే. ఇంక ఆయన తప్పితే గట్టిగా పట్టుబట్టి ఉట్టు వీరులు ఎవరు లేరు అక్కడ. అంత ఎత్తున కట్టేస్తే కూడాను ఒకరి మీద ఒకరిని నుంచోబెట్టి కూడా ఎక్కి తీసేస్తాడు ఆయన. అప్పుడు వాళ్ళు గుర్తుకొస్తుంది, ఓహో ఉట్టు వీరుడు కృష్ణుడు కదా, పాపం వీళ్ళు అక్కడి నుంచి ఎక్కి తీలేరు, ఖచ్చితంగా వీళ్ళు చెప్పింది నిజమే, కృష్ణుడే చేసింది ఇది, కానీ పొరపాటు మన పిల్లల్ని ఈ విధంగా దండించామని చెప్పి వాళ్ళు బాధపడతారు. ఈ విధంగా కృష్ణుడి కోసం దెబ్బలు తింటూ ఒకరు, కృష్ణ తలుచుకుంటూ దెబ్బలు కొడుతూ ఒకరు, వాళ్ళు అవ్యయమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించారని చెప్పి ఆచార్యులు చెప్తారనమాట. ఈ విషయాన్ని ఉపనందుడు ఆ సందర్భంలో గుర్తు తెచ్చుకుంటాడు, ఇలా మా కృష్ణుడు చేస్తుంటాడు, ఇప్పుడు అలాంటిది ఇక్కడ కూడా చేశాడు. కాళేయునుడేమో తరుముకుంటూ వస్తున్నాడు, ఈయన వెళ్ళి గుహలో దాక్కుని ముచ్చుకుందుడిని అక్కడ బయట ఉంచేశాడు. పాపం కాళేయునుడు వచ్చి ముచ్చుకుందుడిని చూసి కృష్ణుడు అనుకుని కాళీ బుడిదైపోయాడు అని చెప్పాను. అది విని వార్తాహరులు అంటారు, నిజంగా మీకు కృష్ణుడు రూపంలో అంగాంగాన్ని కూడాను ఆస్వాదించడం తెలుసు మీకు. మీరందరూ కూడా మీ వృందావన వాసులు, మీ నన్న మహారాజు, మీరందరూ కూడా చేటక పక్షులు లాంటి వాళ్ళు. చెటక పక్షి అంటే ఏం చేస్తుందంటే, మేఘం నుంచి వచ్చేటువంటి వర్షం చుక్క కోసం మాత్రం ఎదురు చూస్తుంది. అంటే వర్షం చుక్క భూమి మీద పడినా లేకపోతే కోనేరులోకి చెరువుల్లోకి వెళ్ళి అది నీరు తాగదు. ఆ వర్షం ఏదైతే మేఘం నుంచి వచ్చేటువంటి వర్షపు బిందువు కోసం మాత్రమే ఎదురు చూస్తూ ఉంటుంది. చేటక పక్షులు ఏ విధంగా అయితే మేఘాల కోసం ఎదురు చూస్తూ ఉంటారో, మీరందరూ కూడాను నీలమేఘశ్యాముడైన కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందుకని మీరు వృందావనవాసులు చేటక పక్షులు అంటే వాళ్ళు నీలమేఘశ్యాముడైన కృష్ణుడి కోసమే మీ చూపులన్నీ ఎదురు చూస్తూ ఉంటాయి. ఎప్పుడో పురాణాల్లో చెప్తున్నారు దేవతలు అమృతం తాగారని, పాపం వాళ్ళు ఏదో ఒకసారి తాగుంటారు అంతే ఎక్కడితో అయిపోయింది. దేవతల కన్నా మీరు కోట్ల రెట్లు ఉన్నతులు, ఎందుకంటే మీరు ప్రతిరోజు కూడా కృష్ణుడి యొక్క లీలామృతాన్ని, నామామృతాన్ని, రూపామృతాన్ని, ఆయనకు దివ్యమైన రూపాన్ని, గుణగణామృతాన్ని ఆస్వాదిస్తూనే ఉన్నారు. మీరు దేవతల కన్నా కొన్ని కోట్ల రెట్లు మీరు అధికమైనటువంటి వాళ్ళు, అంత అమృతాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు అని చెప్పి ఈ వార్తాహరులు పొగుడతారనమాట. మరి తర్వాత ఏమైంది అని అడుగుతారు. సరే ముచ్చుకుందుడు భగవంతుని చూసిన తర్వాత వెంటనే ముచ్చుకుందుడు అనే మొట్టమొదటి మాట ఏమిటంటే, భగవంతుని గుర్తించిన తర్వాత ఎక్కడో మధురలో ఉండేటువంటి మీరు నా కోసం నన్ను ఉద్ధరించడం కోసం ఇంత భయంకరమైన అడుగులు నడుచుకుంటూ వచ్చారా అని అడుగుతాడు. పుణ్యతమైనటువంటి మీ పాదపద్మాలు ఆ ముళ్ళుంటాయి, పొదలుంటాయి, బండ రాళ్ళుంటాయి, ఒక్కొక్కసారి ఆ రాళ్ళు మొనతేలుంటాయి, అవన్నీ గుచ్చుకుంటాయి. అడవిలో రావడం అంటే చిన్న విషయం కాదు, ఈ పర్వతం ఎక్కడం అంటే అది అసలైన విషయం కాదు. ఎంతో ప్రయాసంతో కూడింది, మీ కాళ్ళని కందిపోయి గాయపడ్డాయేమో, మీ కాళ్ళకి ఏమన్నా నొప్పి కలిగిందేమో, లేకపోతే ఎక్కడన్నా చిట్లు రక్తం వస్తుందేమో అని చెప్పి అడుగుతాడు, ముచ్చుకున్నాడు. ఆ మాట వినగానే బృందావనవాసులంతా వింటున్నారు కదా, నందమహారాజు వీళ్ళంతా, ఆ మాట కృష్ణుడికి ఆ విధంగా కలిగిందేమో అని అనగానే వీళ్ళంతా కన్నీరు గర్చేస్తారు, మా కృష్ణుడికి ఎంతో నొప్పి కలిగిందని బాధపడుతున్నారు అనమాట. తర్వాత వార్తాహరులు చెప్తారు, లేదు, ముచ్చుకున్నుడు తన యొక్క భక్తి భావన ప్రదర్శించాడంతే కృష్ణుడు అతను మళ్ళీ అనుగ్రహించాడు. అనుగ్రహించి అతనికి వెంటనే మోక్షాన్ని ఇవ్వకుండా మరికొంతకాలం భక్తి సేవను అభ్యాసం చేసే అవకాశాన్ని ఇచ్చి ఆ తర్వాత మోక్షాన్ని అతనికి ప్రసాదించాడు. అప్పుడు ముచ్చుకుందరు కూడా భగవంతుని ఎన్నో దివ్యమైన ప్రార్థనలతో కీర్తించాడు అని చెప్పి చెప్పారు. అప్పుడు ముచ్చుకుందుడు భగవంతుని చాలా గొప్ప ప్రార్థనలతో కీర్తిస్తున్నాడు అనమాట. ముందేమో తనను తాను పరిచయం చేసుకున్నాడు, నేను పలావాణ్ణి అని. తర్వాత ఇప్పుడు భగవంతుని కీర్తించేటువంటి సన్నివేశం ఇది. ఆ భగవంతుని కీర్తించే ముందు ఇప్పుడు ఈరోజు మొట్టమొదటి ప్రార్థన ఆయన చేశాడు. ఈ ప్రార్థనలో ఆయన ఏం చెప్తున్నాడు అంటే, దేవా, ఈ జగత్తులో ఉన్నటువంటి జనులందరూ కూడా, అంటే స్త్రీ పురుషులందరూ కూడా మాయ చేత మోహితులు ఉన్నారు. స్త్రీ మాయ అంటాం, పురుషుడికి స్త్రీ మాయ, స్త్రీకి పురుషుడు మాయ, మొత్తానికి జీవికి జగత్తు మాయ. తమ నిజలాభాన్ని ఎరుగక నిన్ను భజించడానికి బదులుగా సుఖాపేక్షతో దుఃఖకారకమైనటువంటి విషయాలు, సంసార విషయాల్లో తగులుకొని ఉన్నారు అని చెప్తున్నాడు. భగవంతుని ప్రార్థిస్తూ ఆయన చేసిన మొట్టమొదటి ప్రార్థన ఇది. ఇందులో ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, అందరం కూడా మాయ చేత మోహితులమై ఉన్నాం. కుంతిదేవి కూడా మొట్టమొదటి ఇదే రకమైన ప్రార్థన చేస్తుందన్నమాట. నమస్తే పురుషం ఆద్యం, ఈశ్వరం ప్రకృతి పరం అని చెప్పి ఒక ప్రార్థన ఉంది. అందులో ఆయన ఏం చెప్తున్నారంటే, భగవంతుడు దేవాదిదేవుడు ప్రకృతికి పరమైన వాడు, కానీ ప్రకృతికి ఆధిపత్యం వహించేవాడు. ఆయన ఈ లోకానికి గోచరం కాడు, అవగతం కాడు, అంతర్బహిరవస్థితం, అంతరంలో ఉన్నాడు, బాహ్యంగానే ఉన్నాడు, కానీ ఈ లోకానికి ఆయన గోచరించకుండా ఉన్నాడు. ఎందుకని గోచరించట్లేదు ఈ లోకానికి? మాయాజమని కాచన్న అజ్ఞ అదోక్షజమవ్యయం న లక్ష్యసే మూఢదృశ నటో నాట్యధరోయత. ఎందుకనంటే మాయాజమని కాచన్న, మాయ చేత ఈ జగత్తంతా కూడా మోహితమైంది. భగవంతుడు అజ్ఞ అదోక్షజం అవ్యయం, అదోక్షజ అంటే అర్థం ఏంటంటే అధోక్షజ, ఆ నుంచి క్షావర్గల అక్షరాల్లో దేని చేత కూడాను ప్రభావితం కానటువంటి అతీతమైన వాడు. అధోక్షజ అంటే అది అర్థం. ఆ నుంచి క్షావరకున్నటువంటి విషయాల గురించే కదా ఇంద్రియాలు చెప్పేది. అలాంటి ఆ నుంచి క్షావరకున్నటువంటి ఈ అక్షరాలకు సంబంధించిన దేనిలో కూడాను ఆయన ప్రభావితం కాని అతీతుడైన వాడు అని, ఇంద్రియాతీతుడైన వాడని అర్థం అన్నమాట. అధోక్షజం అవ్యయం, శాశ్వతుడు. నలక్షసే మూఢ దృశ్య, మూడు లేనటువంటి వాళ్ళకి ఆయన అర్థం కాడు. ఎందుకని ఎలా అర్థం కాడనంటే, నటో నాట్యధరో యథ, నాటకరంగం మీద నటన చేసేటువంటి ఆయన, ఆయన నాట్యధరుడు వేస్తాడు, వేషం వేసుకుని వస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ఎవరో మనం గుర్తుపెట్టలేము. తర్వాత దీనికి ఎందుకు వచ్చిన తర్వాత నువ్వేనా, మనవాడే వేదిక మీద ఫలానా పాత్ర పోషించాడు అని చెప్పి అనుకుంటాం. నటో నాట్యధరో యథ, ఆ విధంగా భగవంతుడు ఈ జగత్తులో ఉన్నటువంటి జీవులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుని తెలుసుకోవడంలో సహజంగానే అజ్ఞానాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు కనుక జ్ఞానాన్ని సంతరించుకున్నట్లయితే అప్పుడు వాళ్ళు భగవంతుని దర్శించగలుగుతారు. అదే ఇక్కడ నేను చెప్తున్నాడంటే, అందరూ మాయచేత మోహితులై ఉన్నారు. నువ్వు మాయచేత మోహితులై ఉన్నావు అని చెప్పి నేను చెప్తే అట్లా అవదు, నేను కూడా మాయలోనే ఉండేది. అందరం ఉన్నాం. నిజలాభాన్ని తెలుసుకోకుండా సంసార సుఖాల విషయాల్లో ఇరుక్కొని ఉన్నాము. దీని అర్థం ఏంటంటే, ముచ్చుకుందుడు ఆ ప్రార్థనలో మొట్టమొదటి ఏం చెప్తున్నాడు,
నాకైతే ఈ నిజలాభాన్ని తెలుసుకోవాలనే ఇదే ఉంది కాని తుచ్చమైనటువంటి లాభాలు సుఖాలు కోరుకోవడలేదని ముందుగా చెప్పేస్తున్నాడు అనమాట ఆయన ప్రార్థనలో. ఎందుకంటే భగవంతుడు అడిగాడు నువ్వు ఏదైనా కావాలంటే అడుగు ఇస్తానని. ముచ్చుకుందుడు అంటున్నాడు నిజలాభం పట్ల నాకు ఆసక్తి ఉన్నదే గాని తుచ్చమైన సుఖాల పట్ల నాకు ఆసక్తి లేదు అని ముందుగా చెప్తున్నాడు. భాష్యం అదే తెలియజేస్తున్నారు, మనము భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు నిజలాభాన్ని అడగాలి. ఇక్కడ ఏమన్నారంటే ధర్మాచరణాన్ని పలు భౌతిక లాభాలకు ఉపయోగించుకునేటువంటి పద్ధతులు చాలా ఉపయోగిస్తారు. చేసే ధర్మాచరణే కానీ దాన్ని అనేక విధాలైనటువంటి భౌతిక లాభాల కోసం ఉపయోగించుకుంటారు. లాభ పూజ ప్రతిష్ట కామ కీర్తి కాంచన అనేటువంటి దానికోసం ఉపయోగించుకోవడం జరుగుతుంటుంది. దీన్ని ఏమన్నారు అంటే అనర్థం అని చెప్పన్నారు. ఈ అనర్థం అనేటువంటిది అందరిలో సహజంగా ఉంది, దీని నుంచి బయటపడాలి. దీని నుంచి బయటపడాలంటే దానికి ఏమిటి అసలైనటువంటి మార్గం అనంటే, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా భగవంతుడు తనను తెలుసుకునేటువంటి ఒక అవకాశం ఇస్తాడంట. ప్రతి జీవికి కూడా ఆ అవకాశాన్ని చేయి జార్చుకోకుండా దాన్ని అందిపుచ్చుకోవాలి అని చెప్తున్నాను. అవకాశం అందరికీ వస్తుంది, అవకాశాన్ని జారు విడుచుకోకుండా దాన్ని అందిపుచ్చుకోవడంలోనే మన బాధ్యత ఉంది అంతే. బిడ్డలందరి పట్ల సమానమైనటువంటి దృష్టి కలిగిన తండ్రిగా, జీవులందరి పట్ల సమానమైన ప్రేమ కలిగినటువంటి కృష్ణుడు అందరికీ కూడా తనకు చేరుకునే అవకాశం ఇస్తున్నాడు. అందరూ అంటే అర్థం, అతను పాపో పుణ్యమో ఎవరైనా కానీ ఒక అవకాశం అయితే అందరికీ ఇవ్వబడుతుంది. ఎట్లా ఉపయోగించుకుంటాం అనేటువంటిది మన చేతుల్లో ఉందన్నమాట. ఇప్పుడు ఈ ముచ్చుకుందుడు చూడండి, ఆయన భగవంతుడి ముందు ప్రార్థన చేస్తే ఏమడుగుతున్నాడంటే నాకు భౌతికమైనటువంటిది ఏది అవసరం లేదు అని. ముచ్చుకుందుడు చాలా గొప్ప కృష్ణ భక్తుడు ఇంతకు ముందే. ఈయన సూర్యవంశంలో ఉన్నటువంటి వాడు, అంటే ఇక్ష్వాకు వంశంలో ఉన్నవాడు, మాందాత కుమారుడుగా ఆయన చెప్పబడుతున్నాడు. ఈ ముచ్చుకుందుడు ఇదే వంశంలో, ఈ మాందాత కుమారుడు ముచ్చుకుందుడు ఆయన వంశంలో ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకొక రాజు ఉంటాడు. ఆయన పేరు ఏమిటంటే నివి మహారాజు అని ఒక ఆయన ఉంటాడు. ఈ నివి మహారాజు ఈయన భగవంతుడి కోసం ఒక యజ్ఞం చేయాలనుకుంటాడు. యజ్ఞం కోసం వశిష్ఠుని పిలుస్తాడు. వశిష్ఠముని మీరు వచ్చి భగవంతుని కోసం యజ్ఞం చేయండి అని. ఆయన ఏమంటాడంటే నువ్వు యజ్ఞానికి పిలిచావు బాగానే ఉంది, కానీ ఇంద్రుడు పిలిచాడు, ఇంద్రుడు కూడా యజ్ఞం చేయడానికి రమ్మన్నాడు, కాబట్టి నేను స్వర్గంలోకి వెళ్ళి ఇంద్రుడి కోసం అక్కడ యజ్ఞం చేసేసి తర్వాత వచ్చి నీకు చేస్తాను అని చెప్పాను. ఈ రాజు చెప్పాడు, అయ్యా ఈ శరీరం ఎంతకాలం ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలీదు, భగవత్ ప్రత్యర్థం నేను యజ్ఞం తలబెట్టాను, నీలాంటి మహాత్ములు వచ్చి యజ్ఞం చేస్తే అది చాలా శ్రేష్టమని నేను భావిస్తున్నాను, అందువల్ల మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. ఇది భగవత్ ప్రత్యర్థం, ఇది విష్ణు ప్రత్యర్థం, దయచేసి యజ్ఞం చేయండి అని వేడుకున్నాడు అనమాట. కానీ ఆయన ఏమన్నాడంటే అలా కుదరదు, నేను వెళ్ళి అక్కడ ఇంద్రుడి కోసం యజ్ఞం చేయవలసిందే, నేను అక్కడికి వెళ్తాను, వచ్చిన తర్వాత నీకు చేస్తాను అని చెప్పి చెప్తాడు, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయేసరికి ఈ నివి మహారాజు ఏం చేస్తాడంటే, ఎప్పుడు వస్తాడో ఏమో తెలీదు, ఈ శరీరం ఎప్పుడు ఉంటుందో పోతుందో తెలీదు, భగవంతుని కోసం చేసేటువంటి ఈ భగవత్ యజ్ఞాన్ని ఎందుకు ఆపడం అని చెప్పి, ఆయనకి బ్రాహ్మణులు అంటే ఎంతో గౌరవం, బ్రాహ్మణులకు కూడా ఈయనంటే ఎంతో ప్రేమ, ఉన్నతమైన బ్రాహ్మణులందరినీ పిలిపించి కూర్చోబెట్టేసి విష్ణు కోసం యజ్ఞం చేసేస్తాడు. యజ్ఞం పూర్తయ్యే సమయానికి ఏమవుతుందంటే అక్కడ ఆయన పైన యజ్ఞం పూర్తి చేసుకుని కిందకు వచ్చేస్తాడు వశిష్ఠుడు. వచ్చి రావడంతోనే చూస్తాడు పరిస్థితి, నా ప్రమేయం లేకుండా యజ్ఞం చేసేస్తారు. చాలా కోపం వచ్చేస్తుంది ఆయనకి. చిన్నగా నివి మహారాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పను కూడా భయపడు, ఇంత అహంకారం నీకు, నా ప్రమేయం లేకుండా ఇంత యజ్ఞం చేసేస్తావా, ఇప్పటికిప్పుడు ఇక్కడ నువ్వు నశించుగాక అని చెప్పి చెప్పేస్తా. మామూలుగా నివి మహారాజు అసలు ఇలాంటివి ఏం పట్టించుకునేవాడు కాదు. భగవంతుడు ప్రత్యర్థం ఒక ఇంత పెద్ద యజ్ఞం చేస్తే యజ్ఞాన్ని దూషించడమే కాకుండా నా ప్రమేయం లేకుండా చేసే యజ్ఞం ఏం యజ్ఞం ఇది అని యజ్ఞాన్ని దూషించడమే కాకుండా ఈ విధంగా నన్ను శపించాడు, ఇది నన్ను శపిస్తే యజ్ఞాన్ని శపించినట్టే అని చెప్పి నివి మహారాజు, ఆయన ఎంత శక్తివంతుడు చూడండి, ఆయన వెంటనే ఉన్నాడంటే నన్ను నశించమని అన్నావు, ఇలాంటి నన్ను నశించమనేటువంటి ఇంత దుశ్శాపం పెట్టినందుకు నువ్వు కూడా నశిస్తావు అని చెప్పన్నాడు. అనడమే ఆలస్యం, ఇద్దరు అక్కడికక్కడే ఇద్దరు చనిపోయారు. సరే తర్వాత విధి ఏర్పాటు వల్ల కొద్దిమంది మునులు వాళ్ళు వశిష్ఠుని బ్రతికించుకున్నారు, అది వేరే విషయం. బ్రాహ్మణులు వచ్చి నివి మహారాజు శరీరం చూసి మన రాజు భగవత్ ప్రత్యర్థంకి యజ్ఞం చేసి దానికోసం ఆయన ఈ విధంగా ప్రాణం విడిచాడే అని చెప్పి వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే నివి మహారాజు యొక్క శరీరాన్ని తీసుకుని వెళ్ళి యజ్ఞంలో పెట్టారు. పెట్టి పెద్ద యజ్ఞం చేశారనమాట. మా రాజు మాకు తిరిగి కావాలని ఆ బ్రాహ్మణులు ఎంతో పవిత్రమైన వాళ్ళు, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క పవిత్రత వల్ల మళ్ళీ ఆ యొక్క దేవతలందరినీ కూడా ప్రసన్నం చేశారు. చేసి నివి మహారాజుని మళ్ళీ పిలిపించారు. దేవతలు ఏం చేశారంటే నివి మహారాజు యొక్క జీవుని పిలిచి, ఇదో వీళ్ళందరూ యజ్ఞం చేసినందుకు గాను నువ్వు మళ్ళీ ఆ శరీరాన్ని తీసుకోవచ్చు కావాలంటే. రాజు శరీరం అంటే, రాజు శరీరం అంటే సింహాసనం, మరి వైభవాలు, విలాసం అన్నీ ఉన్నాయి. ఆ శరీరం నీకు కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు, తీసుకుంటావని అడుగుతారు దేవతలంతా అడుగుతారు. నివి మహారాజు అంటారు, అయిందేదో అయిపోయింది, ఏదో ఒక విధంగా ఆ శరీరం నుంచి బయటకు వచ్చేసాను, మళ్ళీ నేను ఆ శరీరంలోకి పోదలుచుకోలేదు జన్మ మృత్యు జరవ్యాధుల్లోకి. మీరందరూ నిజంగా నన్ను అనుగ్రహించాలనుకుంటే నాకు భగవంతుని సేవ శాశ్వతంగా దక్కేటట్టు అనుగ్రహించండి అని అడుగుతారు. రాజు శరీరం తీసుకుని చక్కగా సుఖించవయ్యా నువ్వు అని చెప్పేసి అని వీళ్ళు చెప్తే, ఇంద్రియభోగాలన్నీ సుఖించవచ్చు కదా అను అంటే, వాటికన్నా భగవంతుడి సేవ ముఖ్యమైంది కాబట్టి నాకు భగవంతుడి సేవ ఇస్తే ఇవ్వండి లేకపోతే మీరు వెళ్ళండి అంటాడు. అప్పుడు దేవతలందరూ చెయ్యి, నీవు భగవంతుని యొక్క శాశ్వత సపార్షుడు రఘుగాక అని చెప్పి దీవిస్తారనమాట. ఆయన ఎంతో సంతోషంతో వెళ్ళిపోతాడు. ఇలాంటి ఈ సన్నివేశాలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుని దగ్గరికి మనం వచ్చినప్పుడు భగవంతుని దగ్గర ఏదైతే మనకి అవకాశాలు లభిస్తున్నాయో ఆ అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞానం లభిస్తుంది, సద్వినియోగం చేసుకోవాలి. భక్తుల సాంగత్యం లభిస్తుంది, సద్వినియోగం చేసుకోవాలి. ఈ భాష్యంలో ప్రధానంగా చెప్పేది ఏమిటంటే, బంగారం లాంటి భగవంతుని యొక్క సేవ ఆధ్యాత్మిక అవకాశాన్ని చేదర్చుకోవద్దు అంటున్నారు. ఇంద్రియ సుఖాలు కావాలంటే చేదర్చుకోండి, కానీ ఈ భగవంతుని యొక్క సేవ అవకాశాన్ని మీరు చేదర్చుకోవద్దు అని చెప్తున్నారు అనమాట. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఇదే విధంగా కట్టువంద మహారాజు అని ఈ ముచ్చుకుందుల వంశంలోనే వచ్చాడు ఇంకొక ఆయన. ఆయన కూడా ఈ ముచ్చుకుందుల్లానే దేవతల కోసం వెళ్ళి చాలా రోజులు యుద్ధం చేశాడు, చాలా సంవత్సరాలు చేశాడు యుద్ధం. చివరికి దేవతలు ఏమన్నారంటే, నువ్వు చాలా సుదీర్ఘకాలం యుద్ధం చేశావు, నీకేదైనా వరం కావాలంటే ఇస్తాము, నువ్వు ఇంకా ఉపశమించు అని చెప్పి అడిగారు. అప్పుడు కట్వంగ మహారాజు కూడా ఆయనే అడిగారు, నాకు ఆయుష్ ఎంత ఉందో చెప్పండి అన్నాడు. ఇంకో ముహూర్త కాలం ఉంది అన్నారు. సరే ముహూర్త కాలం ఉంటే నన్ను ఎట్లయినా వెంటనే భూలోకానికి పంపించేసేయండి, ఎందుకంటే ఈ దేవతలందరూ ముచ్చుకుందరికి ఏం మాట చెప్పారో అతనికి అదే మాట చెప్పారు. ఏమని, నీ రాజ్యం లేదు, నీ భార్య బిడ్డలు లేరు, అన్నీ పోయాయి, కాలం గతించిపోయింది, వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారు, ఇప్పుడు నువ్వు కిందకి వెళ్తే నీకు సంబంధించిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు అక్కడ, ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు క్రిందకి వెళ్ళి, నేను భగవంతుని సేవ చేసుకుంటాను, నన్ను వెంటనే క్రిందకి పంపించేయండి అన్నాడు కట్వంగ మహారాజు. ఎందుకంటే ఆయుష్ చాలా తక్కువ ముహూర్తమే ఉంది. ఆయన చివరి నిమిషంలో వెంటనే వెళ్ళి ఏం చేశాడు, అంత్యకాలోచ మామేవ స్మరణ్ ముక్త్వ కళేవరం ఏ ప్రయాతి సమద్భావం యాతి నా సత్ర సంశయ. గీతలో చెప్పిన శ్లోకం ప్రకారంగా ఆయన అంత్యకాలంలో ప్రయాణకాలే మనస అచలైన, మన ప్రయాణకాలం ఉందే ఆ సమయంలో మనసులో చలనం చలించకుండా ఉండేటువంటి స్థిరమైనటువంటి మనసుతో భక్త యుక్తో యోగ బలైన చేయవ, భక్తి యోగ బలంతో, అంటే భక్తి యోగ బలం ఏది అని అంటే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరి హరి, భక్తి యోగానికి నిజమైనటువంటి బలం ఇదే అనమాట. ఈ బలంతో నువ్వు గనక శరీరాన్ని వదిలేస్తే అప్పుడు నీకు భగవత్ ప్రాప్తి. ఆ విషయాన్ని కట్వంగ మహారాజు నిరూపించారనమాట. ఇంద్రియ సుఖాల కన్నా కూడాను దేవదేవుని యొక్క సేవ, ముఖ్యంగా దేవదేవుని యొక్క సాంగత్యం గొప్పదని భావించారు. ఈ ముచ్చుకుందుడు కోరింది ఏమిటంటే, ఎప్పటి నుంచో కూడా కృష్ణుడి సాంగత్యం నాకు దొరకాలి, భగవంతుడి సాంగత్యం నాకు దొరకాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాడు ఆయన. ఆయన కోరిక వల్ల దానికి లభించింది. కృష్ణుడు వెతుక్కుంటూ వచ్చి ఆయనకు సాంగత్యం ఇచ్చాడనమాట. భగవంతుని యొక్క సాంగత్యం మనం పొందాలనేటువంటి కోరిక హృదయంలో గనక మనం బలంగా పెట్టుకున్నట్లయితే, నిజాయితీతో కూడినటువంటి ప్రార్థన గనక చేస్తున్నట్లయితే, ఖచ్చితంగా భగవంతుడికి సాంగత్యం మనకు వస్తుంది వస్తుంది. ఇప్పుడు మనందరం కూడా అలాంటి ప్రార్థనలు ఏదో చేశాము, లేదా అలా ప్రార్థన చేస్తున్న వైష్ణవులకు ఏదో సేవలన్నా చేశాము, అందుకని ఇప్పుడు వచ్చింది అవకాశం. భగవత్ సాంగత్యం చేసే అవకాశం, భక్తుల సాంగత్యం చేసే అవకాశం వచ్చింది. చేయదలుచుకోవద్దు దీన్ని. ఇప్పుడు చైతన్య మహాప్రభు ఆయన ఒకసారి తన అనుచరుడు బలభద్ర భట్టాచార్యుని తీసుకొని మధురకు వస్తారు. ప్రయాగ అక్కడికి అన్ని వెళ్ళిన తర్వాత, కాశీ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మధుర వస్తారు. ఆయన మధుర వచ్చి రాగానే కృష్ణుడు జన్మస్థానం కనబడుతుంది ఆయనకి. వెంటనే శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్తారు. శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్ళగానే అక్కడ కేశవుడి మందిరం అని ఉంటుంది. కృష్ణుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క అవతారం ఉంటుంది అనమాట. ఇప్పుడు మధురలోనేమో ఆయన కేశవుడేవ్ అంటారు, అదే గోవర్ధన్ దగ్గర అయితే హరిదేవుడు ఆయన కొలువున్నాడు అనమాట. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా, అదే అక్కడైతే దౌజీగా ఉంటారు, ఇక్కడ ఈ గోకుల్లో అయితే దౌజీగా ఉంటారు ఆయన. కేశవదేవ మందిరానికి వెళ్ళిన తర్వాత కేశవదేవుని దర్శనం చేసుకుని చైతన్య మహాప్రభు ఆయన నామ సంకీర్తన చేస్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆయన నామం జపం చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ ప్రకంపనలో వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా భగవన్ నామాన్ని కీర్తిస్తున్నారు. పూజారులు ఆయనకి చాలా చక్కటి స్వాగతం చెప్పారు. దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారిది మాల తీసుకొచ్చి కేశవదేవ మాల చైతన్య మహాప్రభుకి అర్పించారు. చైతన్య మహాప్రభు తన్మయత్వంతో నాట్యం చేస్తూ కీర్తన చేస్తున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో ఆ గుంపులో నుంచి ఒక బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ వచ్చి చైతన్య మహాప్రభు పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత చైతన్య మహాప్రభు అతను చూసి చక్కన లేవదీసి ఆలింగనం చేసుకున్నారు. ఆలింగనం చేసుకున్న తర్వాత అతను చైతన్య మహాప్రభు చూసి కన్నీరుతో భగవన్ నామాన్ని గట్టిగా కీర్తిస్తూ తన్మయత్వంతో నాట్యం చేస్తున్నాడు అనమాట. చాలా తన్మయత్వంతో మిగతా వాళ్ళంతా కూడా నామ సంకీర్తన చేస్తున్నారు. ఈ బ్రాహ్మణుడైతే చైతన్య మహాప్రభుతో దాదాపు సమానంగా నాట్యం చేస్తూ కీర్తన చేస్తున్నాడు ఆయన. అలా చాలాసేపు వాళ్ళ కీర్తన నర్తన జరిగింది. అంత అయిన తర్వాత ఇంక వాళ్ళందరూ ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయారు. చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే ఈ బ్రాహ్మణుని పక్కకి పిలుచుకెళ్ళాడు. పక్కకి పిలుచుకొని వెళ్ళి, బ్రాహ్మణ ఎవరు మీరు? నామ సంకీర్తనలో ఇంత రుచిని చూసినటువంటి భక్తుని మిమ్మల్ని చూస్తాను నేను. అసలు ఎవరు మీరు? ఇంత భక్తిలో ఇంత తన్మయత్వాన్ని మీరు ప్రదర్శిస్తున్నారు, దయచేసి మీరు ఎవరో నాకు తెలియజేయండి అని చెప్పి అడిగాడు. ఆ బ్రాహ్మణుడు చెప్పాడు, నేను ఇక్కడ ఈ మధురలోనే నివసించేటువంటి వాడిని. ఒకసారి మాధవేంద్రపురి ఇటు మధురకి వృందావనం దర్శనానికి వచ్చినప్పుడు మధుర వచ్చారు. వచ్చినప్పుడు ఇట్లానే మీలాగే కృష్ణ జన్మస్థలాన్ని దర్శనం చేసుకున్నప్పుడు నేను ఆయన దర్శించాను. దర్శించిన తర్వాత మా ఇంటికి ఆతిథ్యానికి ఆహ్వానిస్తే మాధవేంద్రపురి మా ఇంట్లోకి వచ్చి ఆతిథ్యం స్వీకరించారు. ప్రసాదం పెట్టాను ఆయనకి. తర్వాత అప్పుడు ఆయన మాధవేంద్రపురి చాలా చాలా ప్రసన్నుడయ్యి నన్ను ఈ యదముణ్ణి ఆయన శిష్యుడిగా స్వీకరించాడు. ఆ విధంగా నేను ఆయన సంబంధం వల్ల నాకు ఈ నామంలో కాస్త రుచి ఏర్పడింది అని చెప్తాడు. ఆ మాట చెప్పగానే చైతన్య మహాప్రభు వెంటనే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఆ బ్రాహ్మణుడికి, మీరు మాధవేంద్రపురి శిష్యులు అంటే నాకు గురువు సమానులు మీరు అని చెప్పి నమస్కారం చేస్తాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు ఆయన మళ్ళీ చైతన్య మహాప్రభుకి నమస్కారం చేసి, అయ్యో ఇదేంటి మీరు ఈ విధంగా నాకు నమస్కారం పెడుతున్నారు? మీరు సన్యాసి, నేను ఇంకా ఈ ప్రాపంచికంలో కొట్టుకులాడుతున్నటువంటి సామాన్య గృహస్థుణ్ణి, బడుగు బాపణ్ణి, మీరు నాకు నమస్కారం పెడుతుందండి. కానీ నేను గమనించింది ఏంటంటే, ఒకటి నామంలో మీ దగ్గర ఉన్న తన్మయత్వం చూశానే, అది చూసి నాలో తన్మయత్వం పారదర్శ్యం వచ్చేసింది. నాకు తెలిసి మనసులో బలంగా అనిపిస్తోంది మీరు ఎట్లో మాధవేంద్రపురికి సంబంధం ఉన్నారు మీరు. అది ఎలానేది నాకు తెలియదు. ఎందుకంటే భక్తిలో ఇంత దివ్యమైనటువంటి భావదశను ప్రదర్శించేటువంటి వాళ్ళు మాధవేంద్రపురి ఒక్కరే, ఆయన తప్ప ఎవరికి తెలియదు. అది మీరు ప్రదర్శిస్తున్నారు, మీకు మాధవేంద్రపురితో ఏదో సంబంధం ఉంది కదూ అని అడుగుతాడు. చూడండి, అంటే భక్తిలో మహాభావదశ అని ఒకటి ఉంటుంది. అంటే పూర్తిగా భగవంతుని యొక్క నామ సంకీర్తనతో పరవశించిపోవడం అనమాట, ఆయన సేవలో పులకించిపోవడం. అది మన సాంప్రదాయంలో భక్తులలో ముగ్గురే ప్రదర్శిస్తారు అని చెప్తారు. ఒకరేమో శ్రీమతి రాధారాణి అని, రెండో వాళ్ళేమో మాధవేంద్రపురి అని, మూడో వాళ్ళేమో ఈ చైతన్య మహాప్రభు అని. ఆ బ్రాహ్మణుడు ఎందుకు అడుగుతాడు, మీకు మాధవేంద్రపురితో ఏదో సంబంధం ఉండి ఉంటుంది, అందుకే ఇంత తన్మయత్వం మీరు చూపించారు అని. బలభద్ర భట్టాచార్య పక్కకి తీసుకెళ్లి, సంబంధం ఉండడం ఉండడం ఏంటయ్యా బాబు, మాధవేంద్రపురి స్వయాన శిష్యుడైన ఈశ్వరపురికి ఈయన శిష్యుడైనా అని చెప్తాడు. చైతన్య మహాప్రభు స్వయంగా ఈశ్వరపురి శిష్యుడైనా. ఆ మాటతో ఆ బ్రాహ్మణుడు ఎంత ఆనందపడిపోయి మాధవేంద్రపురి యొక్క శిష్యుని యొక్క శిష్యులు మీరంటే మీతో నాకు ఈరోజు సాంగత్యం దొరకడం అంటే ఇది ఇంతకన్నా అనుగ్రహం నాకు ఈ జన్మకి లేదని చెప్పి ఆయన మళ్లీ ఆలింగనం చేసుకుని మా ఇంటికి రండి అని చెప్పి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇతను ఈ బ్రాహ్మణుడు ఏం చెప్తాడంటే బలభద్ర భట్టాచార్య దగ్గరికి వెళ్ళి చైతన్య మహాప్రభు కాస్త వంట చేసి పెట్టండి అంటాడు. చైతన్య మహాప్రభు వెంటనే అదేమిటా నువ్వు బలభద్రకి చెప్తున్నావు నువ్వు చేసి పెట్టు అని చెప్పానంట. అప్పుడు ఆయన చెప్తాడు నేను వంట చేసి పెట్టకూడదు మీకు, ఎందుకంటే నేను సనోడియా జాతికి చెందిన బ్రాహ్మణుణ్ణి. సనోడియా జాతి బ్రాహ్మణులంటే అధమ జాతి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంస్కారాలు చేస్తూ ఉంటారనమాట. సన్యాసులు వాళ్ళ ఇళ్లలో భోజనం చేయరు సంప్రదాయం ప్రకారంగా. అందుకని బ్రాహ్మణుడు చెప్తాడు నేను సనోడియా బ్రాహ్మణుని, నేను అందువల్ల నేను మీకు వండి పెట్టడానికి నాకు అర్హత లేదు సన్యాసులు మీరు, అందువల్ల బలభద్ర భట్టాచార్య మీరు వండి పెట్టండి మహాప్రభుకి అంటారు. మహాప్రభు వెంటనే అంటారు అదేమిటి, మాధవేంద్రపురి స్వయంగా మీ ఇంట్లోకి వచ్చి మీ అతిథిని స్వీకరించి మీ చేతి వంట తిన్న తర్వాత కృష్ణుడేమో గీతలో యజ్ఞాచరి శ్రేష్ఠ సప్తదేవి తరో జన అంటున్నారు, ఉన్నతమైన వాళ్ళు ఏది అనుసరిస్తే అదే మిగతా వాళ్ళందరూ అనుసరించాలి అని. మాధవేంద్రపురే అనుసరించినాడు, ఆయనే మీ ఇంట్లో ఆతిథ్యం చేసుకున్నప్పుడు నేను ఆయన అనుసరించాలి, ఆయన అడుగుజాడలు, ఆయన ఉపశిష్యుడుగా కాబట్టి నేను మీ చేతి వంట తీసుకుంటానంటాడు. బ్రాహ్మణుడు అంటాడు అట్లా కాదు, మీరు భగవంతుడు స్వరూపులు, అక్కడ చాలా మంది వేలాది మంది వచ్చేస్తుంటారు అనమాట ఈ మధురలో వెళ్ళటం మందిరం దర్శనం చేసుకునేప్పుడు. వాళ్ళందరూ చైతన్య మహాప్రభుని చూసి సాక్షాత్ ఈయన శ్రీకృష్ణుడే అవతారమే అయ్యుండొచ్చు, ఇంత దివ్యమైనటువంటి తన్మయత్వం ఆయన కాకపోతే ఇంకెవరికి వస్తుంది, ఆయన చూస్తేనే మనకి నామం చెప్పాలనిపిస్తుంది, ఆయన యొక్క శరీర కదలికలు చూస్తే నాట్యం గంతులు వేయాలనిపిస్తుంది, ఇది సాక్షాత్ కృష్ణ అవతారమే అయిన అని చెప్పేసి అందరూ అనుకున్నారు. అందుకని ఈ సనడియ బ్రాహ్మణుడు అంటాడు మీరు భగవంతుడు అయ్యుండొచ్చు కాదంటలేదు, కానీ లోకం అనేది ఉంది కదా, ఈ లోకానికి చెందినటువంటి లోకం పోకడ అనేది ఒకటి ఉంది కదా, మీరు నా ఇంట్లో ఆతిథ్యం తీసుకున్నారంటే వాళ్ళందరూ మిమ్మల్ని తిడతారు, మీ దూషణ నేను విని నేను బ్రతకలేను, అందువల్ల వద్దు అని. మహాప్రభు అంటారు లోకులు కాకులు వంద అనుకుంటారు, అవన్నీ మనం పట్టించుకుంటామేమిటి, వేదాలు పురాణాలు అవి అనేటువంటి ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఏవైతే ధర్మ సూత్రాలు ఉన్నాయో అవన్నీ ఒక స్థాయి, కానీ నిజమైనటువంటి ధర్మసూత్రం అనేటువంటిది స్థాపించేది వేదాలు పురాణాలు కాదు, భగవంతుని యొక్క శుద్ధ భక్తుడున్నాడే అతను నిజమైన ధర్మసూత్రాన్ని స్థాపించేవాడు. నువ్వు భగవంతుని శుద్ధభక్తుడివి, అలాంటిది నీ ఇంట్లో నేను ప్రసాదం తీసుకోవడం వల్ల అది ఎంత మాత్రం కూడాను పొరపాటు కాదు, మా ఆచార్యుడు మాధవేంద్రపుని అనుసరించినట్లు అవుతుంది అని చెప్పగానే అప్పుడు సనోడియ బ్రాహ్మణుడు సంతోషంతో మహాప్రభుకు ప్రసాదం చేసి పెడతాడు. మహాప్రభు ప్రసాదం తీసుకున్న తర్వాత అప్పుడు ఇంకా సనడియ బ్రాహ్మణుడు అంటాడు స్వామి మరి మీరు ఊమంటే బయలుదేరదామని చెప్పంటాడు. ఎక్కడికి? బృందావన దర్శనానికి బయలుదేరదామని చెప్పంటాడు. బృందావన దర్శనానికి అని చెప్పి వెంటనే తన్మయత్వంతో లేచిపోతాడు చైతన్య మహాప్రభు. పద వెంటనే వెళ్దాం బృందావనానికి అని ఈ సన్నడి బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే చైతన్య మహాప్రభుని వెంట పెట్టుకుని బృందావనానికి తీసుకెళ్తాడు అనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు బృందావనంలోకి ప్రవేశిస్తాడు. చైతన్య మహాప్రభు బృందావనంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ ఏం జరిగింది, సన్నడి బ్రాహ్మణుడి యొక్క భాగ్యం అనమాట ఇదంతా. చైతన్య మహాప్రభు సాంగత్యం దొరికింది, దాన్ని ఏ విధంగా ఆయన వినియోగించుకున్నాడు. బృందావనంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, చైతన్య మహాప్రభు ఏం చేశారు అనేటువంటిది మన ఆచార్యులు మనకి ఒక కీర్తన రూపంలో ఇచ్చారు. ఇక్కడ ఈ కీర్తనను పాడుతాను, మీరందరూ చూసి అనుసరించండి. ఈ కీర్తనలో ఏదైతే సన్నివేశాలు జరిగాయో అవన్నీ కూడా బలభద్ర భట్టాచార్య సనోడియ బ్రాహ్మణుడు ఇద్దరు కూడా సంపూర్ణ స్థాయిలో ఆస్వాదించారనమాట ఈ కీర్తన. ఇది చాలా చక్కటి కీర్తన, ఇది వీలైనంత వరకు అనుసరించడానికి ప్రయత్నించండి.
హరి గుణగా గులె గౌరచ హరి గుణగా గులె గౌరచ హరి గుణగా.
हरी नाम मत
करता होइए अरुणा सीचे दे अरुणा में மயூர் மயூரி பிரேமே மயூர் மயூரி பிரேமே மயூர் மயூரி பிரேமே மயூர் மயூரி பிரேமே மயூர் மயூரி नाचिया के दुले दुले गौरा छा हरि गुण जाय दुले दुले गौरा छा प्राणे हरि ज्ञान हरि प्राणे हरि ज्ञाने हरि प्राणे हरि ज्ञाने हरि हरि मोल भजन भोरे प्राणे हरि प्राणे हरि ज्ञाने हरि हरि बोल भजंबोरे प्राणे हरि ज्ञाने हरि हरि नाम गये गये हरि नाम हरि नाम गे गे हरि नाम गे गे रसे गले जा दुले दुले गौर छा हरि गुण गा दुले दुले गौर आसिया जमुनार खुले आसिया मुनार खुले आसिया जमुनार खुले नाच हरि हरि बोले आसिया मुनार खुले आसिया जमुनार खुले नाच हरि हरि बोले आसिया मुनार खुले यमुना उठो ले से यमुना उठो ले से यमुना उठो ले से यमुना उठो ले से शरण गया शरण गया दुले दुले गौर छा గౌరాన్ని పై గౌరాన్ని పై గౌరాన్ని పై గౌరాన్ని పై జయ ప్రభు 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 ప్రభు
ఈ విధంగా బృందావనంలో చెట్లు లతలు నెమళ్ళు జింకలు గోవులు అన్నీ కూడా బృందావనంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా చైతన్య మహాప్రభు వెళ్ళగానే చాలా అద్భుతమైనటువంటి ఆహ్వానం పలికారు. హరినామాన్ని కీర్తిస్తూ చైతన్య మహాప్రభు పొందినటువంటి తన్మయత్వాలన్నీ కూడా కీర్తనలో ఉన్నాయి. చివరిగా చెప్పేది ఏమిటంటే మహాప్రభు యమునా నది పక్కనే నడిచి వెళ్తూ ఉంటే యమున ఉటోలో వేసే యమునా నది దానంతరం అదే పొంగి చైతన్య మహాప్రభు పాదాలు కడిగింది అనమాట. శరణాదోయాయి మహాప్రభుకి శరణాల్ని శుద్ధి చేసింది అంటే మహాప్రభు దిగనే రోజు యమునా నది వచ్చి మహాప్రభు యొక్క పాదాలను కడిగింది అనమాట. ఇలాంటి ఈ సన్నివేశాలన్నీ కూడా సనోడియ బ్రాహ్మణుడు చైతన్య మహాప్రభుతో ఉండి చూసి పులకించిపోయి ఆయన ఈ బలభద్ర భట్టాచార్యతో సంభాషణ చేస్తారనమాట. నా జన్మ ఎక్కడితో ధన్యమైంది, మహాప్రభు యొక్క సాంగత్యం వల్ల ఇన్నాళ్లకు నేను కృష్ణనామంలో ఉండేటువంటి రుచిని తెలుసుకోగలిగాను అని చెప్పి ఆయన ఎంతో పరిపరి విధాల మహాప్రభుని ప్రార్థిస్తాడనమాట. అందుకని ఇక్కడ ముసుకుందరు చెప్తున్నట్లుగా భాష్యంలో వాక్యం భగవంతుని యొక్క సేవ చేసేటువంటి అవకాశం వచ్చిందంటే దాన్ని జార విడవకూడదు, అది నిజలాభం, ఆ నిజలాభాన్ని వదలకూడదు. ఇది మనం దీని నుంచి తెలుసుకోవాల్సింది. మనందరికీ కూడా భగవంతుని సేవ చేసే అవకాశం వచ్చింది, దీన్ని వదలకుండా దీనిని అంటిపెట్టుకుని చేయడం చాలా చాలా ముఖ్యం. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంకి శీల ప్రభుపాదికి జయ గౌరు ప్రేమలందే.